జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
ఆ స్త్రీ ఆయన్ని విశ్వాసంతో ముట్టుకుంది. ఈ రోజు దేవుణ్ణి మీ విశ్వాసంతో ముట్టుకుని మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఆ గందరగోళం నుంచి బయటకు తెచ్చి మీ జీవితాన్ని బాగు చేయగల గొప్ప దేవుడని నమ్ముతారా? థ్యాంక్ యూ మీ అందరికీ ఆనందించాలి ప్రతిదిన జీవితం ప్రోగ్రాంని చూస్తున్నందుకు. మీరెంతగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే అంత ఎక్కువగా మీ జీవితంలోని ప్రతి ఒక్క రోజుని ఆనందించగలరు. సహించలేని కష్టమైన కఠినమైన రోజులను కూడా. నేను భయం గురించి, దాన్ని విశ్వాసంతో జయించడం గురించి చెప్తున్నాను. దాన్ని ఎలా భయపడుతూ చేయాలి అన్నది. కనుక మీరు కానీ చూడనట్లయితే భయపడుతూ చేయండి అని అంటే అర్థం ఏమిటి? ఆ పదం భయం అంటే నిజంగా అర్థం పారిపోవడం లేదా దేని నుంచైనా పారిపోవడం. బైబిల్లో చాలా చోట్ల ఇలా చెప్పబడింది, భయపడకుడి నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు దేవుడు ప్రజలతో భయాన్ని ఫీల్ కావద్దు అని చెప్పలేదు. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కారణాలకు మన జీవితంలో వేర్వేరు సమయాల్లో భయాన్ని ఎప్పుడూ ఫీల్ అవుతాం. అయితే మనం ప్రతి ఒక్క ఫీలింగ్కి తల వంచనవసరం లేదన్నది మనసులో ఉంచుకుంటే భయంగా ఫీల్ అయినా భయపడుతూ చేయగలము. భయానికి మీపై అధికారాన్ని ఇచ్చి దేవుడు మీరు చేయమని చెప్పాడని నమ్మింది చేయకుండా ఉండనివ్వకండి, లేదా నిజంగా మీ మనసులో ఉండి చేయాలనుకున్న వాటిని. చూడండి, బుద్ధిహీనంగా ఉండడంలో నాకు నమ్మకం లేదు. మీకు నీళ్ళంటే భయమైతే మీకు ఈత రాదంటే లోతు నీళ్ళన్న భయం అయితే ఇలా అనడం లేదు, స్విమ్మింగ్ పూల్లోని లోతైన నీళ్ళలోనికి భయపడుతూ దూకమని సలహా ఇవ్వడం లేదు. ఏం చెప్తున్నానంటే అర్థవంతంగా ఉన్న విషయాలను దేవుడు నిజంగా మిమ్మల్ని చేయమంటున్నాడు అన్నవి మీరు చేయవలసినవి. ఎవరు స్వయంగా గాయపరచుకోవాలని అనుకోను, ఎందుకంటే జాయిస్ చెప్పింది భయపడుతూ చేయమని. అయితే ప్రజలు మిస్ చేసేవి చాలా విషయాలున్నాయి. ఎందుకంటే అంటే ఎంతమంది పార్టీకి ఆహ్వానించబడినా వెళ్ళరు, అక్కడ ఎవరు వాళ్లకు తెలియరు అని భయపడి, లేదా తిరస్కరించబడతారు అన్న భయంతో, లేదా అక్కడ గతంలో వారితో ఏదో సమస్య ఉన్నవారు ఉంటారని వారిని ఎదుర్కోవాలంటే భయం. కనుక మీరు భయపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నంటే మీరు ఊహించలేరు కూడా. అయితే భయం మీ తలుపుని తట్టిన ప్రతిసారి మీరు విశ్వాసంతో జవాబివ్వాలి. అయితే భయం లేకుండా జీవించడం అంటే మనం సందేహం లేకుండాను జీవించాలి. ఇప్పుడు మనం సందేహించిన ప్రతిసారి దేవుని కోపం వస్తుందని కాదు. తోమా సందేహించి అన్నాడు, నీ గాయాల్లో వేలు పెట్టి చూడనంత వరకు అది నీవే నన్ను నమ్మను అని. అందుకని యేసు అతను అలా చేయనిచ్చాడు. ఆయనకు అతనికి అవి చూపించాడైతే తర్వాత ఇలాను అన్నాడు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని. బహుశా మనం ఆ స్థితికి చేరుకోవాలి. అంటే మీకు నిజంగా సందేహం ఉంటే దాని గురించి బాహాటంగా దేవునితో మాట్లాడవచ్చును. అప్పుడు ప్రార్థనలో ఉండండి. సందేహాల వలన దుఃఖకరంగా ఉండే చోటుకు చేరుకోకూడదని. మన సందేహాలను ఎలా సందేహించాలో తెలుసుకోవాలి. అది కలిగిన ప్రతిసారి శత్రు మన నుంచి ఏదో దొంగిలిస్తాడు. సందేహం అనేది బేబీ భయం లాంటిది అనడం నాకు ఇష్టం. అది పూర్తిగా ఎదగలేదు. బాధ పెట్టే భయంగా అయితే అది దాని ఆరంభమే. అందుకని దాన్ని మొదట్లోనే తెలుసుకోగలిగితే దాన్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసాధ్యమైన దానికి అబ్రహాము విశ్వాసాన్ని ఉంచాడు. వాళ్ళకు సొంత బిడ్డని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాళ్ళిద్దరికీ పిల్లల్ని కనే వయసు దాటిపోయింది. అతడు నిరీక్షించిన సమయంలో, అవును నిరీక్షించిన అన్నాను, దేవుడు ఆ వాగ్దానాన్ని అతని జీవితంలో నెరవేర్చడానికి ముందు అతను నిరీక్షించిన సమయంలో బైబిల్ అతని గురించి ఏం చెప్తుందో చదువుదాం. రోమ 4:18-21, తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కొన్ని అనువాదాలు చెప్తా, నిరీక్షణ కల ఆధారమేమీ లేకున్నా విశ్వాసంతో నిరీక్షించను, సహజ కారణమేమీ లేదు అతను నిరీక్షించటానికి, అతని వద్ద ఏమీ లేదు చూసి ఇలా చెప్పగలిగేది. ఆశించవచ్చు, అతడు సారైని చూస్తే మృతమైందిగా ఉంది, వృద్ధాపం ఇలా ఆలోచించడం, నాకైతే అసలే నిరీక్షణ లేదు, తన్ను తాను చూసుకున్న అతనికి 100 అనుకున్నాడు, ఇందులోనే ఎలాంటి నిరీక్షణ లేదు, మనం ఇక్కడ భూమి మీద ఉన్న వాటిలో నిరీక్షణ వెదగటానికి ట్రై చేయకూడదు, మనం దేవునిలో ఉంచాలి. నా ఉద్దేశంలో మనం వెనక్కి వెళ్ళి దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మే సమయం ఇదే అని అనుకుంటాను. కొన్నిసార్లు దేవుడు దాన్ని చేస్తాడన్న దాని గురించి అంతగా సందేహించం, కానీ మన కోసం చేస్తాడా అన్నదే సందేహం వస్తుంది. మన గురించి మనకే సందేహం. దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. నీ సంతానము ఇలాగూ ఉండిన అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు కలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కాని అంటే అతడు తన పరిస్థితుల నుంచి దాక్కోలేదు, తన పరిస్థితులను చూశాడు. చూసన్నాడు దేవుడు గొప్పవాడు. బహుశా దేవుడు మనం చేయాలనుకునేది అదే. మీ పరిస్థితులను చూసి భయపడకండి, వాటిని చూడండి, వాటిని ఎదుర్కొని ఇలా అనండి, దీన్ని చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను, అయితే మీలోని ఏ ఒక్కటి నా దేవుని కంటే గొప్పవారు కారు, దేవునికి సమస్తము సాధ్యమే. అవిశ్వాసం వలన కొన్ని అనువాదాలు చెప్తాయి, ఎలాంటి సందేహము అపనమ్మకము. దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అర్థం చేసుకోండి. దేవుని మహిమపరిచి విశ్వాసము వలన బలము పొందెను. అతడు బలము పొందాడు, దేవుణ్ణి మహిమపరచడంతో విశ్వాసం వలన బలము పొంది ఆయన చేయబోయేదానికి ముందుగానే ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్పాడు. మీ జీవితంలో అసాధ్యమైందిలా అనిపించిందేదో చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు మీకు సందేహం వచ్చిన ప్రతిసారి చేయవలసిన వాటిల్లో ఒకటి నోరు తెరిచి ఇలా అండమే, నా జీవితంలో దేవుడు క్రియ చేస్తున్నాడని నమ్ముతున్నాను, తగ్గ సమయంలో నాకు విజయం కలుగుతుంది. బైబిల్ చెప్తుంది లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని. విశ్వాసం మన జీవితంలోనికి విజయాన్ని తెస్తుంది. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది. అదేమిటి? అది మీరు నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అయితే ఇంకా చూడలేదు. మీరు చూడని వాటికి రుజువై ఉన్నది. ఒక ఉదాహరణ చూద్దాం, సరేనా? నేను, నాకు, నా భర్తకు ఇక్కడ సిటీలో ఒక ఇల్లు ఉంది. మీరు అనొచ్చు మీకు ఇల్లు ఉందని నాకు ఎలా తెలుస్తుంది? మీ ఇంటిని చూడలేనే. నేను దాన్ని ఇక్కడ స్టూడియోకి తెచ్చి చెప్పలేను, చూడండి ఇదే మా ఇల్లని. కానీ మా ఇంటి టైటిల్ని తీసుకురాగలను, మీకు టైటిల్ డీడ్ని చూపించగలను. అప్పుడు మీరంటారు అవును మీకు ఇల్లు ఉందని నమ్ముతాము. చూడండి, బైబిల్ చెప్తుంది ఏమనంటే విశ్వాసం అనేది మనం ఇంకా చూడనివి, వాటికై నిరీక్షించే టైటిల్ డీడ్ లాంటిది. అయితే భయం అనేది చూడండి ప్రతికూలతను నమ్మడం. అది భయం అనేది మనం నిరీక్షించని వాటికి రుజువై ఉన్నది, అలాగే మనం చూడాలని అనుకుని వాటి నిజస్వరూపం. విశ్వాసానికి సృజనాత్మక శక్తి ఉంది, అయితే భయానికి కూడా సృజనాత్మక శక్తి ఉంది. అలా మీరు దేనికైనా భయపడే ప్రతిసారి అన్ను మీరే జరిగేలా చేస్తారు. అయితే మీరు కానీ చాలా కాలంగా దేని గురించైనా భయంలో ఉంటే అది నిజంగా మీ పరిస్థితులను బాధించగలదు. యోబు చెప్పాడు, ఏది వచ్చినని బహుగా భయపడుతున్నా అదే సంభవించినది. మన మాటలతో యుద్ధం చేయగలము విశ్వాసం వచ్చినప్పుడు. అబ్రహాం అన్నాడు, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సముద్రుడని రూఢుగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. మనం ఈరోజు అక్కడే గీత గీయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని పూర్తిగా ఒప్పుకుంటారా? మీకోసం ఎప్పుడూ శ్రేష్టమైందే చేస్తాడని, దేవునికి సమస్తము సాధ్యమేనని నమ్ముతారా? నేను దేవుణ్ణి ఏ స్థితి వరకు నమ్మడం నేర్చుకున్నానంటే ఆయన ఏమైనా అడిగితే దాన్ని పొందుకుంటే అప్పుడు నా ప్రార్థన సరైంది కాదని తెలుసుకుంటాను. దేవుడు రైటు కాడన్నది కాదు, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వాలన్న శ్రేష్టమైంది కాదు. అందుకని నేను అడిగింది ఆయన ఇవ్వడం లేదు, ఎందుకంటే అది నాకు శ్రేష్టమైంది కాదు కనుక. చాలాసార్లు మన అడిగేవి మంచివని మనం అనుకుంటాం, అయితే నిజంగా అదేదో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇంకా సిద్ధంగా లేము, లేదా దేవుని మనసులో వేరే మంచిదేదైనా ఉంది, దాన్ని ఎలా అడగాలో మనకింకా తెలీదు. దేవుని వద్ద మన కొరకు ఎన్నో గొప్పవైనవి ఉన్నాయి, అయితే మనకు వాటిని చేయమని దేవుణ్ణి అడిగేంత విశ్వాసం మనకు లేదు. ఎందుకని? ఎందుకంటే మన మీద మనకి సందేహం, దేవుడు మనకు చేస్తాడా అని. అయితే మీరు దేవునికి ఆశ్చర్యం కారు అన్నది గుర్తుంచుకోండి. మీరు పుట్టక మునిపే మీ గురించి అంతా తెలుసు. మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపొందించక ముందు ఆయన గ్రంథంలో మీ జీవితపు ప్రతిరోజు వ్రాయబడి ఉన్నది. మీరు చేసే ప్రతి తప్పు ఆయనకు తెలుసు. చివరి వరకు ఏం చేస్తారో ఆయనకు తెలుసు. మీరు ఆయనలో నమ్మకం ఉంచినంతకాలం, విశ్వాసంలో నడిచినంతకాలము, మీ పాపాల కొరకు యేసు మరణించాడని నమ్మినంతకాలం, పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడి దైవీకమైన జీవితాన్ని జీవించాలంటే మీ పాపాలు క్షమించబడి తూర్పుకు పడమర ఉన్నంత దూరం తీసివేయబడతాయి. దేవునికి మీ మీద కోపం లేదు, సహాయం చేస్తాడు. యాకోబు గ్రంథంలో వచనం చెప్తుంది, ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలనో అప్పుడది అతనికి అనుగ్రహింప బడునా ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయును. అంటే నేను కొన్ని బుద్ధిహీనమైన పనులు చేసి స్వయంగా సమస్యలు పడి ఉండవచ్చు. అయితే చేసింది గుర్తించి దేవుని వద్దకెళ్ళి ఇలా అంటే, ఇది చేసి సమస్యకు ద్వారాన్ని తెరిచానని తెలుసు, ఫలానా ఫలానాది చూడుదేవా, నన్ను క్షమించు, క్షమించమని అడుగుతున్నాను, నువ్వు సహాయం చేయాలి, ఈ గందరగోళం నుంచి ఎలా బయటపడాలో చూపించదేవా, నేను చేయగలిగిందేమీ లేకుంటే నా కోసం నువ్వు చెయ్యి. ఆయన ఇలా అన్నాడు, చూడు నువ్వు ఇది చేసావు లేదా అది. వచనం చెప్తుంది మన తప్పులకై గద్దింపక ధారాళంగా ఇస్తాడు అని. చూడండి, లోకంలోని ప్రజలు మీలో ఎన్నో తప్పులు ఎంచవచ్చు, దేవుడు వాటిని గుర్తుంచుకోడు, మన పట్ల దయగా ఉంటాడు. నిరీక్షణకు ఆధారము లేకుండా నిరీక్షించాడు, విశ్వాసంలో బలహీన పడలేదు, కాని దేవునికి స్తుతి మహిమల్ని ఇచ్చి బలంగా ఎదిగాడు. ఇప్పుడు మార్క్ 5 నుంచి ఒక కథను షేర్ చేసుకుంటాను. యేసు ఇక్కడ సందేహము మరియు అపనమ్మకపు స్వరాన్ని పట్టించుకోలేదు. బహుశా మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడో, శత్రువు ఎప్పుడు అన్నది. ఒకవేళ అది శత్రువైతే ఇలా అనాలి, నాకు తెలుసు నువ్వు అబద్ధికుడివి, నిన్ను పట్టించుకోను, గమనం ఉంచను. మార్క్ 5:22, మీరు కూడా ఈ కథలో మిలినమైపోవాలి. కొన్నిసార్లు వీటిని చదువుతాం అంతేకాని నిజంగా దాని గురించి ఆలోచించాం. నేనది చదువుతుండగా మీరు ఇక్కడ ఉన్నట్లు అంతటినీ చూస్తున్నట్లు నటించండి. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరు అని ఒకడు వచ్చి ఆయన్ని చూచి, ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దానిమీద నీ చేతులుంచవలన ఆయన్ను మిగుల బతిమాలు కొనగా, ఆ మనిషి యొక్క ప్రార్థన తీవ్రతను చూడండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, కానీ నిన్ను నమ్ముతున్నాను, నీ వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచుతావా, ఆమె బ్రతుకున్నట్లుగా. చూడండి, యేసు దయతో నిండిపోయినందున వచనం చెప్తుంది, ఆయన అతనితో కూడా వెళ్ళును. బహుజన సమూహమును ఆయన్ను వెంబడించి, ఎందుకంటే యేసు వెళ్ళిన ప్రతిచోట జనసమూహం ఆయన్ను వెంబడించేది. వారిలో 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల వద్దకు వెళ్ళింది, కానీ ఎవరూ ఆమెను బాగు చేయలేదు. ప్రయోజనం లేకపోయింది, ఆమె తన దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. అయితే ఆమె యేసును గురించి వింది. యాంప్లిఫైడ్ చెప్తుంది, నేను ఆయన వస్త్రపు అంచును ముట్టినా కూడా నేను బాగుపడుదును అని అనుకొనెను. నాకు అది ఇష్టం. మీతో మీరు మాట్లాడుకుంటే ఏదైనా అనుకూలమైన దాని గురించి మాట్లాడుకోండి. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొన్ను. సరే, ఆయన ఈ మనిషి కుమార్తెను స్వస్థపరచడానికి వెళుతున్నాడు. ఆమె దాదాపు చనిపోయింది, ఇప్పుడు మరెవరికో సహాయం చేయడానికి అవుతాడు. అది చూసి ఎలా ఫీల్ అవుతారో ఆలోచించండి. మీరే యాయిరనుకోండి, ఆ సమయంలో మీ మనసుపై ఎలాంటి సందేహము భయము దాడి చేసుంటాయో అని. ఆమె ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైందని గ్రహించిన వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించెను. దేవుని శక్తి నిజమైంది, అది వాస్తవికమైంది. మీ జీవితంలో దేవుని శక్తి ఎప్పుడు క్రియ చేస్తుందో తెలుస్తుంది. ఆయన ప్రజల వైపు తిరిగి నా వస్త్రాలను ముట్టుకుంది ఎవరు అని అడిగాను. ఆయన శిష్యులకు అది బుద్ధిహీనమైన ప్రశ్న అనిపించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అని. అయితే తెలుసా, వాళ్ళు ఆ స్త్రీ ఆయన్ని విశ్వాసంతో ముట్టుకుంది. ఈరోజు దేవుణ్ణి మీ విశ్వాసంతో ముట్టుకుని మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఆ గందరగోళం నుంచి బయటకు తెచ్చి మీ జీవితాన్ని బాగు చేయగల గొప్ప దేవుడని నమ్ముతారా? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానంతో పొమ్ము అన్ను. మీ విశ్వాసం, విశ్వాసం కార్యాలను చేస్తుంది, విడుదలను తెస్తుంది, మార్పుని తెస్తుంది, స్వస్థతను తెస్తుంది. ఉద్యోగాలు లేనప్పుడు మీకు కావలసిన ఉద్యోగాన్ని విశ్వాసం తెస్తుంది. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టెదవు అనేరి. ఓ మై గాష్, అతను ఎలా ఫీల్ అయ్యుంటాడు? యేసు, నువ్వు ఈ కొరికి ఎందుకు ఆగాల్సి వచ్చింది? నేనెంత నిరాశలో ఉన్నానో చెప్పాను కదా. అలా అన్నాడని కాదు, అలా చెప్పాలని ఫీల్ అయ్యాడేమో. ఇప్పుడు దీన్ని వినండి, 36వ వచనం. మార్కు 5:36, యేసువారు చెప్పిన మాట, యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, యేసువారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకము, నమ్మిక మాత్రముంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. వావ్, ఆయన చెప్తున్నాడు అంటే అది చాలా ఎక్కువ. నీ దృష్టిని యేసు మీద ఉంచు. ఏం చెప్తుంది? బహుశా హెబ్రీ 12 చెప్తుంది, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యదాన్ని కొనసాగించు వాణ్ణైనా. యేసువైపు చూచేదాం. దేవుడు మీలో విశ్వాసాన్ని ఆరంభించిందేదో మిమ్మల్ని అనాథలా జవాబు లేకుండా వదిలివేయడానికి కాదు. మీ విశ్వాసానికి ఆయనే రచయిత మరియు ముగింపుకర్త. అయితే కొన్నిసార్లు మీరు ప్రతిదీ పనిచేయదు అని అనిపించినప్పుడు, దేవుణ్ణి మీరు అడిగినది ఎన్నడూ పొందరు అనుకున్నప్పుడు నమ్ముతూ ఉండాలి. ఈ రోజున మనసులో అనిపిస్తుంది కొంతమంది తమ స్వప్నాన్ని వదిలేసిన వారు ఉన్నారని. అపవాది వారిని తమ వల్లో చిక్కించుకున్నవారు, మర్చిపో, అదెన్నడూ జరగదు, మర్చిపో, దాన్ని మర్చిపో, నీలో ఎన్నో మంచి ఐడియాలున్నాయి, వీటిలో ఏది దేవుణ్ణికి చెప్పింది కాదు, వినండి. మీ తల్లిని కొన్ని నిమిషాలు పక్కకు తిప్పి వెనక్కి వెళ్ళి మీ మనసులో ఏముందో చూడండి. మీరు దాన్ని మిస్ చేస్తుంటే, తప్పు చేస్తే ఒప్పుకునే అలా చెప్పండి. కానీ మీరిలా అంటే, లేదు, నేను అది నమ్ముతాను, దేవుడు చేయమనేది అదే, దేవుడు నాతో చెప్పింది ఇదే, నేను నమ్ముతున్నాను. అప్పుడు ఈరోజు మీ విశ్వాసాన్ని కదిలించండి. గతంలో మీ లోపల మండే అగ్నిని రాజేయండి. ఇలా అనడానికి వెనక్కి వెళ్ళండి, దేవుణ్ణి నమ్ముతాను, దానికి ఎంతకాలం పట్టినా నాకు అనవసరం, దేవుణ్ణి వదిలిపెట్టను, ఎందుకంటే దాని మీద ఆయన వాక్యం ఉంది, ఆయన విశ్వాసపరుడు. ఆయన పేతురు, యాకోబు మరియు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానేలేదు. తెలుసా, యేసు లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని మృతుల్లోంచి లేకపోతున్నాడు. ఆయన చుట్టూ సందేహం, అపనమ్మకం ఉండకూడదనుకున్నాడు, విశ్వాసమే ఉండాలి అనుకున్నాడు. తెలుసా, మీరు నిరాశ నిండిన స్థితిలో ఉంటే ప్రతిదీ ఏమీ జరగనట్లే కనిపిస్తుంది. మీ చుట్టూ ప్రతికూలంగా ఉండేవారు ఉండకూడదు. ఎప్పుడు ఏది జరగదో చెప్తూ ఉండేలా మీ చుట్టూ అనుకూలంగా ఉండేవారు ఉండాలి. విశ్వాసం కల ప్రజలు, మిమ్మల్ని ప్రోత్సహించేవారు, మీతో పాటు దేవుణ్ణి నమ్మేవారు. నాకు కొంతమంది తెలుసు, నాకు ఎవరైనా ప్రార్థించేవారు కావాలంటే ఎవరిని పిలవాలో తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇలా అంటారు, తప్పకుండా ప్రార్థిస్తాను అంటే వాళ్ళు ప్రార్థిస్తారు, నిజంగా ప్రార్థిస్తారు, దేవుడు వారిని వింటాడని నాకు నమ్మకం ఉంది. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పను. అందుకు వారు ఆయన్ను అపహసించిరి. అయితే ఆయన ఏం చేశాడో చూడండి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపేసి మరొకసారి ఆయన సందేహాన్ని, అపనమ్మకాన్ని వదిలించుకున్నాడు. ఆ చిన్నదాన్ని, తల్లిదండ్రులను, తనతో ఉన్నవారిని, పేతురు, యాకోబు, యోహానులను ఆ చిన్నది ఉన్న గదిలోనికి వెళ్ళి ఆమె నిజమే ఆమెను లేపెను. ఆమె పూర్ణంగా స్వస్థపడి లేచి నడవసాగాను. మీలో కొంతమంది జీవితాన్ని మార్చుకోగలరు, కొంచెం ప్రతికూలతకు దూరంగా వెళ్ళిపోతే సందేహించే ప్రజలకు మీ చుట్టూ ఎప్పుడు ఉండేవారికి దూరంగా. చూడండి, నేను ప్రతికూలతను సహించలేను, అది ఆసక్తికరం. నా జీవితంలోని ఒక సమయంలో ఎంతో ప్రతికూలంగా ఉండేదాన్ని ఎప్పుడు చెప్తాను? వరుసగా 2 అనుకూలమైన ఆలోచనలు చేస్తే నా బుర్ర కొంగర్లొచ్చేవని. అంటే నేను నెగిటివ్గా ఉండే తండ్రి వద్ద పెరిగాను. ఆయన ఎవరిని నమ్మలేదు, ఎవరన్నా ఇష్టం లేదు, ప్రతిదానికి ఇదొక ఉద్దేశం, ప్రతికూలంగా ఎలా ఉండాలో నాకు నేర్పబడింది. దాదాపు బుద్ధిహీనంగా ఫీల్ అయ్యేట్లు ఒకవేళ అనుకూలంగా ఉంటే కనుక నన్ను మార్చడానికి దేవ్ను కొంత సమయం పట్టింది. దేవ్కి నాకు పెళ్ళైనా కొంతకాలానికి ఆయన నాతో అన్నారు, ఎప్పుడూ నెగిటివ్గానే ఎందుకుంటావు? నేను ఆయనతో ఏం చెప్పానో తెలుసా? ఏది మంచి జరుగుతుందని ఆశించుకుంటే జరగనప్పుడు నిరాశ చెందాం కదా. నా జీవితంలో ఎన్నో నిరాశలను చూశాను. అనుకున్నా నన్ను నేను చెడు ఆలోచనలను నమ్మి కాపాడుకుంటున్నాను అని. చెడు విషయాలకై నిజం చెప్పాలంటే బైబిల్లోని సామెతలు 15:15 చెప్పేది ఉండేది, శ్రమ కరములు. నా చుట్టూ ఎప్పుడు ఈ ఫీలింగ్ ఉండేది, ఒకలా నా వాతావరణంలో సుత్తి నా తల మీద పడ్డానికి వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పాలంటే. మిమ్మల్ని మీరు అలాంటి పరిస్థితుల్లోకి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీకు కానీ సమస్యలు ఉంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమీ చేయకుండా మీ సమస్యను గురించి మాట్లాడేవారుగా ఉండనివ్వకండి. మీ సమస్యను గురించి నెగిటివ్గా మాట్లాడకుండా మీకు ఆనందాన్ని ఇచ్చే ప్రజల వద్ద ఉండండి. మిమ్మల్ని నవ్వించే వారి వద్ద, ప్రోత్సహించి దేవుడు ఏమైనా చేయగలడనే వారి వద్ద. ఆ పదం సందేహం దాన్ని కానీ వర్ణిస్తే దాని అర్థం మార్గం లేకుండా, వనరులు లేకుండా ఉండడం, ఇబ్బందిగా ఉండడం, సందేహించడం, కలవరపడడం, నష్టంలో ఉండడం. సందేహం అంటే రెండు మార్గాల్లో నిల్చోవడం కూడా, ఏ మార్గాన్ని తీసుకోవాలా అన్న దాని మీద అనిశ్చయత. విశ్వాసం గురించి చిన్న విశ్వాసంతో చెప్పబడుతుంది, గాలి మధ్యలో ఉండడం. దాని గురించి ఆలోచించండి. ప్రతిదీ కూడా అంతా గాల్లోనే ఉంది. తెలిసేమిటో, దేవుడు మంచివాడని తెలుసుకోవాలంటాడు, మనకి సహాయం చేయాలనుకుంటాడని. నేను చెప్పినట్టుగా యాకోబు 1:5-8లో చెప్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడలా దేవుణ్ణి అడగవలన అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు, సందేహింపక విశ్వాసంతో అడుగువలను. సందేహించేవాడు గాలి చేత రేపబడే ఎగిరిపడు సముద్ర తరంగముల వలె పోలి ఉన్ను. అట్టు మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. మీరు దేన్ని నమ్మి దేంతో అంటి పెట్టుకుని ఉంటారో నిర్ణయించుకోండి. దాన్ని మళ్ళీ చెప్తాను, నిర్ణయించుకోండి దేన్ని నమ్మి దేంతో ఉంటారు అన్నది. ఇలా అనుకోకండి, ఒక్క నిమిషం కూడా ఏమనంటే పరీక్షించబడరని పరీక్షించబడతారు. మీరు వెయిట్ చేయాల్సి రావచ్చు, ఏది పనిచేయనట్లు కనిపించవచ్చును. అయితే అప్పుడే మంచి విశ్వాస పోరాటాన్ని పోరాడాలి. ఇలా అంటూ ఉండాలి, నేను భయపడును, దేవుడు నాకు పిరిక ఆత్మనివ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఆత్మనిగ్రహం కల ఆత్మనిచ్చాడు. నాకు తెలుసు ఆయన ప్రేమిస్తున్నాడని, నా కొరకు మంచి పథకం ఉంది. నేను ముందు చెప్పినట్లుగా చాలాసార్లు బహుశా దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం సందేహించుకుంటాం. కనుక ఈరోజు సమయం అయిపోయే ముందు దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ప్రతి అడుగు మీ ప్రతి కదలికకు తీర్పు తీరుస్తారా? మీ ఆలోచనలు నేను అది చేసి ఉండాల్సింది కాదులా ఉంటాయా, చెప్పకుండా ఉండాల్సింది, అది కొనకుండా ఉండాల్సింది, అక్కడికి వెళ్లాల్సింది కాదు, అది తినకుండా ఉండాల్సింది, చాలాసేపు ప్రార్థించలేదు, బైబిల్లోని సరైన అధ్యాయాన్ని చదవలేదు, ఈరోజు వాక్యాన్ని ఎక్కువగా ఒప్పుకోలేదు, బైబిల్ని చదువుతాను కానీ అర్థం కాదు, ఏదేమైనా, ఓ ఈ ఉదయం పిల్లలను హక్ చేసుకోవడం మర్చిపోయా, ఎక్కువ మాట్లాడతా, తగ్గించాలి, మంచి తల్లిగా ఉండాలి, మంచి తండ్రిగా, నేను కాదు కాదు కాదు, అపవాది ఎప్పుడు మీరేం కాదో చెప్పాలంటాడు. అయితే చూడండి, మీరు ఏమేం కారో యేసు దాన్ని పూర్తి చేసి కావాల్సిన దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయనలో మీ విశ్వాసాన్ని ఉంచితే. ఎప్పుడు ఇలా అంటూ తిరగండి, నేనది చేసుండాల్సింది కాదు అంటే. ఎన్నిసార్లు జీవితంలో ఉదయాన్నే దేవునితో సమయం గడపడానికి లేచానో ప్రార్థించి బైబిల్ని చదివి అంటే, అయిపోయిన ప్రతిసారి నేను తప్పుగా ప్రార్థించినట్లు ఫీల్ అయ్యేలా చేసేవాడు. సరైన తరహాలో కూర్చొని ప్రార్థించలేదు, సరైన స్థితిలో ఉండి ప్రార్థించలేదు, చాలాసేపు ప్రార్థించలేదు, దేవుని ప్రార్థన వినలేదు. నేను అబద్ధాలను నమ్మడం మానడం తెలుసుకుని నన్ను నేను సందేహించడం మానాలి. ఏమిటో మీకు తెలుసా? బహుశా మీరు చాలా కాలం వినే ముఖ్యమైన విషయాలు అదొకటి, మిమ్మల్ని మీరు సందేహించకండి. ఒక విషయం తెలుసా? దేవునికి మీలో నమ్మకం ఉంది. అయితే మీలో మీకు నమ్మకం లేకుంటే అదే మంచి చేయలేదు. మీకు గర్వంతో నిన్న అహంకారం గల వైఖరి ఉండాలని అనడం లేదు. చూడండి, బ్లెస్ గాడ్, నేను ఇది నేను అది అని. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ప్రతిరోజు దేవునికి శ్రేష్టమైంది చేయాలనే ఉద్దేశంతో లేవండి. ముందుగానే 100% పర్ఫెక్ట్గా ఉండరని తెలుసుకుని, అయితే దేవుడు కావలసిన దానికంటే ఎక్కువ అని నమ్ముతూ మీ పాపాలను కప్పి వాటిని చూసుకోగలడని, స్వయం సందేహపు బాధలు మీరు జీవించాలని దేవుడు అనుకోడు. దేవుని నుంచి వినగలరని నమ్మండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ జీవితం కొరకు మంచి పథకం ఉందని, మీ జీవితంలో దేవుడు అద్భుతంగా మార్చలేనంత పెద్ద తప్పు మీరేది చేయలేరని నమ్మండి.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.